నాయన, నా తండ్రి పేరు కర్కటుడు. కర్కటుడనే మా తండ్రి పుష్కసి అని పేరు కలిగిన ఒక రాక్షసిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరికి, ఈ కర్కటుడికి పుష్కసికి నేను కూతురుగా పుట్టాను. పుష్కసుడు కాబట్టి మా అమ్మ పేరు పుష్కసి గనక నన్ను ఎంతో ప్రేమతో పెంచి, ఏమే మీ నాన్న పేరే నీకు పెట్టేస్తాను, మీ నాన్న కర్కటుడు, నువ్వు కర్కటి అనగా, పోన్లే నాన్న పేరు కూతురికి పెట్టుకుంటే ఈ వంకతో అయినా నాన్న కూతురు నేను పిలిపించుకోవచ్చు అని సంతోషించింది. ఇలా కొంతకాలం గడిచింది. దీనికి నవయౌవనం వచ్చింది. అప్పుడు తండ్రి కర్కటుడు మా అమ్మాయికి సరైన సంబంధం ఏమిటి అని పులస్త్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. దండకారణ్యంలో విరాధుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ విరాధుడు అన్న రాక్షసుడు ఒక్కడే మీ అమ్మాయిని భరించగలడు, ఇంకెవరూ భరించలేరు. ఈ బండదాన్ని భరించే శక్తి ఆ బండాడికి ఉంది అనగానే వెంటనే ఈయన వెళ్ళాడు విరాధుడి దగ్గరికి. విరాధుడు దండకారణ్యంలో ఉన్నాడండి. వాడి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి పరమసుందరి, గౌడుగేది చర్మం కంటే గొప్ప చర్మం ఆవిడది, అంత చక్కగా ఉంటుంది చక్కగా. ఇంకా ముక్కు అంటావా, ఆ ముక్కులోకి ఓ నలుగురు ఐదుగురు కొండగుహలో దూరినట్టుగా దూరి హాయిగా అటు ఇటు బయటకు వచ్చి దాగుడు మూతలాడుకోవచ్చు. అసలు ఇంతెందుకు, దాని ముక్కులో ఒక ముక్కులో పద్మాకర్ గారు పురాణం చెప్పచ్చు, 200 మంది కూర్చోవచ్చు, న్యాచురల్ ఏసీ అది పైగా. ఇక దాని చేతులు బలంగా ఉంటాయి, అద్భుతంగా వర్ణించారులేండి, కుండబోద్ద ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అటువంటి వాడివి, మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే ఎంత బాగుంటుందో చక్కగా. ఎలకతోలు నీది, గేదెతోలు దానిది, అలాంటి మీ ఇద్దరికి వివాహం అయితే బాగుంటుంది. ఏమంటామనగానే, మామా ఇంత చెప్పాలా, ఈడు జోడు బాగున్నప్పుడు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇంత గోడు వెళ్ళబోయక్కర్లేదని విరాధుడు ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. రాక్షసుల ఆచారం ప్రకారంగా 2 ఎముకలు మెళ్ళలో కట్టేవారట. అప్పట్లో మంచి బలమైనటువంటి ఆభూతి ఎముకలు 2 పట్టుకొచ్చి గొడ్డును తినేసి, ఆ గొడ్డు మాంసం తిన్న తర్వాత 2 ఎముకలు పట్టుకొచ్చి వాటికి తాడు కట్టి ఈ తాడు మెళ్ళలో కట్టేవారట. మనకి మంగళసూత్రం ఎలాగో 2 ఎముకలు అనమాట, అవి కూడా తొడ దగ్గర ఉన్న ఎముకలు. ఆ 2 ఎముకలు విరాధుడనే మహారాక్షసుడు నా మెళ్ళలో కట్టాడు. మేమిద్దరం హాయిగా కాపురం చేస్తున్నాం, మాకు ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఇంతలో ఏం చెప్పమంటావు నాయన, అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథుడనే రాజుగారికి 4 కొడుకులు పుట్టారు. అందులో రాముడనే ఆయన పెద్ద ఆయన, ఆయన తమ్ముడు లక్ష్మణుడు, వాళ్ళు వనవాసానికి వచ్చారు. అడవిలోకి వచ్చి ఆ విరాధుణ్ణి రాముడు చంపేశాడు. రాముడు ఆడదాన్ని కనుక నన్ను వదిలిపెట్టాడు, మీ అసలు నాన్నని చంపేశాడు. అంటే నాకు తాళి కట్టిన నాన్న, శరీరం నీకు ఇచ్చినవాడు కాదు. విరాధుడు చచ్చిపోగానే నేను కంగారు పడి అక్కడి నుంచి పారిపోయాను, పారిపోయి ఈ అడవుల్లోకి వచ్చాను. ఇక్కడ ఏకాంతంగా బతుకుతూ, అయ్యో ఉన్న మొగుడు పోయాడు, ఒక్క కొడుకైనా నాకు అండగా లేడు, దిక్కు లేదని బాధపడుతూ ఉండగా 6 నెలలకోసారి వెలుకు తెచ్చుకునే కుంభకర్ణుడు హఠాత్తుగా ఇక్కడికి వచ్చాడు. వేటాడుతూ వేటాడుతూ కుంభకర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఇక నన్ను చూడటంతో మహానందపడిపోయాడు. ఏం బలంగా ఉన్నావే నువ్వు, ఎంత అందంగా ఉన్నావు, ఇటువంటి సుందరీమణి మన రాక్షసుల్లో ఉన్నారని నాకు తెలియదు అని అమాంతంగా నా మీద పడ్డాడు. బలాత్కృత, ఆ విధంగా కుంభకర్ణుడు నన్ను బలాత్కారంగా వివాహం చేసుకున్నాడు. వాడి చేత నేను బలవంతం చేయబడ్డాను. ఆ తర్వాత ఏమండోయ్, నేను మీతో వచ్చేస్తానంటే నువ్వు నాతో ఏం వస్తావు, నేను వెళ్ళి లంకలో ఉంటూ ఉంటాను, అక్కడేమో 6 నెలలకోసారో 3 నెలలకోసారో లేస్తాను, లేచినప్పుడు ఎంత తిండి తింటాను, ఆ మెలకు వచ్చినప్పుడు ఆకలిస్తే నిన్ను తినేస్తాను, నాకు ఎవరు భార్యో ఎవరు భర్తో ఎవడు కొడుకో గుర్తుండదు, నాకు తిండి తప్ప మరొకటి గుర్తుండదు, నువ్వు ఇక్కడే పడుండు, నా వల్ల నీకు ఒక కొడుకు పుడతాడు, వాడు నీకు అండ అని కుంభకర్ణుడు నన్ను ఇక్కడ వదిలేసిపోయాడు. ఆ మహాబలశాలి మళ్ళీ నా ముఖం చూడలేదు, నేను లంక చూడలేదు. ఈ కామరోపదేశంలో వాడు నన్ను వదిలిపోయాడు. నాయన నీకు నిజం చెబుతున్నాను, పేరుకి భర్త, ఏకదివస భర్త వాడు, నేను అతని యొక్క నగరం చూడలేదు. సుస్పష్టంగా చెప్పింది ఆవిడ, ఒకే ఒక్కసారి చూశానంతే. అప్పటి నుంచి ఇక్కడ బతుకుతున్నాను. కొంతకాలానికి ఆ కుంభకర్ణుడి వల్ల నేను గర్భం ధరించాను. ఇదిగో నువ్వు పుట్టుకొచ్చావు, నువ్వు ఆ విధంగా కుంభకర్ణుడికి నాకు పుట్టుకొచ్చావు. అసలు భర్త విరాధుడు, నీకు తండ్రి కుంభకర్ణుడు. ఇలా ఉండగా ఒకనాడు రామచంద్ర ప్రభు యొక్క భార్యని రావణుడు అపహరించాడు. రాముడు సీతను వెతుక్కుంటూ వెతుక్కుంటూ లంకానగరానికి వెళ్ళాడు. అక్కడ మీ తండ్రిని, నీకు జన్మనిచ్చినటువంటి కుంభకర్ణుడిని చీల్చి చెండాడేశాడు, చంపివేశాడు. అది విని నేను ఎంతో దుఃఖించాను. అయ్యో నేను ఎంత దురదృష్టవంతురాలి, తాళి కట్టిన మొగుడేమో రాముడి చేతిలోనే చచ్చాడు, ఆ తర్వాత కొడుకునిచ్చిన మొగుడు అనుకుంటే వాడు చచ్చిపోయాడు అని బాధపడి చివరికి నేనేం చేశాను, తండ్రి దగ్గరికి పోయాను. పితరౌ మే మృతౌ చాత్ర ఋషిణా భస్మసాకృతౌ. నేను ఏం దురదృష్టం చేసుకున్నానో ఏమిటో, నా కర్మ ఏమిటో తెలియదు. ఇద్దరు భర్తలు పోయారు కదా, తల్లిదండ్రులైనా పోషిస్తారేమో అని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటూ ఉండగా, ఒకరోజున ఇక్కడికి సుతీక్ష్ణుడు అనే ఒక మహర్షి వచ్చాడు. ఆయన అగస్త్యుని యొక్క శిష్యుడు, మహాతపశాలి. అగస్త్యుని ఎంత గొప్పవాడండి, అగస్త్యుడు క్షణాల్లో యల్వలాసురుణ్ణి, వాతాపిని చంపి పారేసినవాడు, సముద్రం మొత్తం ఆపోసిన పెట్టినవాడు, అంతటి మహాత్ముడు. ఆ మహాత్ముడి శిష్యుడు సుతీక్ష్ణుడు మీకు రామాయణంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన శక్తి కలిగిన వాడు ఆయన, రాముణ్ణి గౌరవించినవాడు, అలాగే భరతుణ్ణి గౌరవించినవాడు ఆయన. అలా దేశాలు తిరుగుతూ యాత్రలు చేస్తూ ఆ సుతీక్ష్ణ మహర్షి ఇక్కడికి వచ్చాట. మీకు గుర్తుంది అరణ్యకాండలో సుతీక్ష్ణం శరభంగం వీళ్ళందరినీ చూశాడు రాముడు అంటారే, ఆయనే ఈ సుతీక్ష్ణుడు అంటే అగస్త్యుని శిష్యుడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ కర్కటి యొక్క తల్లిదండ్రులు కర్కటుడు పుష్కసి, వీళ్ళకి ఎన్ని మాంసాలున్నా, ఎన్ని జంతువుల మాంసాలున్నా నరమాంసం అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు నరమాంసం లేకపోతే ఏం తింటాం అన్నం అనుకునేవారు వాడు. మన తెలుగు వాళ్ళు చూడండి, ఎన్నున్న ఆవకాయ పచ్చడి ఎక్కడుందని వెతుక్కుంటారు. ఎన్ని బొబ్బట్లు పెట్టండి, నెయ్యి పోయండి, కూరగాయలు చేయండి, పప్పు చేయండి, అప్పడాలు దప్పడాలు పెట్టండి, మంచి కొత్త ఆవకాయ పడితేనా వీడి మొహం కిలకిల్లాడిపోతుంది. ఆవ లేకపోతే జావగారిపోతాడు. అస్సలు నాకేం పడదన్నవాడు కూడా ఆవకాయ తింటాడండి. ఆవకాయ కొన్ని రుచి వేరు, ఆ ప్రత్యేకత వేరన్నమాట. అలాగా ఈ రాక్షసులు కట్టండి, ఎన్ని రకాల మాంసాలు ఉన్నా నరమాంసం లేకపోతే మాత్రం వాళ్ళు ఉండలేరట. అందుకని ఎప్పుడన్నా మనిషి దొరుకుతాడేమో అని చూస్తున్న వాళ్ళు ఈ సుతీక్ష్ణుడిని చూశారు. ఏయ్ బలే దొరికేవరా జడధారి, మంచి దట్టంగా బలంగా ఉన్నావు, మంచి గడ్డాలు మీసాలు ఉన్నాయి, నీ గడ్డాలు మీసాలు పీకి పక్కన పారేస్తాం. ఆ తర్వాత చూడు వంకాయక ముచ్చికి తీసేసి వండుకుంటాం, అలా ఈ గడ్డాలు మీసాలు తీసి నిన్ను చీల్చి గిన్నెలో వేసి ఉడకబెట్టి ఉల్లికారం పెట్టుకు తింటే భలే ఉంటావురా అంటూ ఈ కర్కటి యొక్క తల్లి పుష్కసి వెళ్ళిదిట. అంటే దీన్ని బట్టి నరమాంసంలో ఉల్లిపాయ కూడా వేసుకుంటారన్నమాట, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ మాంసంలో ఉల్లిపాయ వేసుకుంటే రుచిగా ఉంటుందని చెప్పిందంటే ఈ రాక్షసి కొంత అనుభవం ఎవరికో ఉండి ఉంటుంది. మొత్తం మీద ఇలా పలుకుతూ ఈ ఇద్దరు ఋషి మీదకి దూకారు. దాంతో ఋషీశ్వరుడికి ఆగ్రహం కలిగింది. దిక్కుమాలిన పెరుగుల్లారా, ఈ అడవుల్లో మకాం పెట్టి మాలాంటి నరులకు హాని కలిగిస్తున్నారా, నరమాంస భక్షణ చేస్తారా, ఇప్పటికే మీ వల్ల అడవులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, అది కాక మనుషులు కూడా తింటారా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని హుమ్ అన్నట్టు కేవలం హుంకారంతో బూడిదైపోయారు వాళ్ళిద్దరు. ఇక్కడ చెప్పాడు సుతీక్ష్ణేన సుతపస అగస్త్య శిష్యేణ వై తదా, మహాతపస్సు చేసిన అగస్త్యుని శిష్యుడు సుతీక్ష్ణుని వల్ల హుంకారంతో భస్మం చేయబడ్డారట వాడు. ఆయన ఏం కనీసం నీళ్లు చల్లలేదు, చావండిని శపించలేదు, కళ్ళు విప్పి అగ్నిని సృష్టించలేదు, హుం అనగానే వాళ్ళు డుమ్ అని మొద్దైపోయి బూడిదై చచ్చిపోయారు. దూరం నుంచి ఇది చూసిన నేను అక్కడి నుంచి లగెత్తుకుంటూ వెళ్ళి కొండగుహలో దాక్కున్నాను. అప్పుడు నాకు పరమ దుఃఖం వచ్చింది, ఎంత దురదృష్టం నాకు. ఒక భర్త చచ్చాడు, మరో భర్త చచ్చిపోయాడు, ఉన్న తల్లిదండ్రులు పోయారు, ఇక మిగిలింది ఈ పిల్లాడే. ఈ పిల్లాడైనా 10 కాలాలు చల్లగా ఉంటే బాగుండనుకుని అప్పటికి 7 పిల్లవాడివి గనక జాగ్రత్తగా సాకాను. నీకు చిన్నప్పటి నుంచి మాంసం తప్ప మరొకటి ఎక్కదు, అందుకే నువ్వు ఎక్కడ బయటకెడితే ఏం ఇబ్బందులు పాలవుతావు అని నీకోసం బయటికి వెళ్లకుండా నిన్ను కొండగోహలోనే అట్టే పెట్టి నేను వెళ్ళి సింహాలు పులులు ఏనుగులు ఒంటలు ఎలుగుబంట్లు ఒకటే నన్ను పట్టుకొచ్చాను, ఆయన కొండ చెలువులు కూడా పట్టుకొచ్చి నీకు ఇచ్చాను, నువ్వు కొండ చెలువుల్ని నూడిల్స్తున్నట్టుగా తినేస్తావు గనక ఈ విధంగా నిన్ను పోషిస్తున్నాను. ఈ మధ్యకాలంలో 2 నుంచి నువ్వు కూడా తెగించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి తోటి పిల్లలతో ఆడుకుంటున్నావు, తోటి పిల్లలతో ఆడుకుంటే నీకు కూడా నరమాంసం మీద వ్యామోహం వస్తుందేమో, వస్తే ఏ ఋషి చేతులు అయినా చచ్చిపోతావేమో అని నా భయం. నాయనో కుంభకర్ణుడు పోయిన తర్వాత నేను మహాబాధ పడుతున్న సమయంలో తల్లిదండ్రులు పోయారు, ఇప్పుడు నేను నిన్ను నమ్ముకుని బతుకుతున్నాను. ఆవిడ చెప్పింది పాపం, అవలంబ్య పునస్త్వాంచ కాలక్షేపం కరోమ్యకం, నిన్ను ఆసరా చేసుకుని నిన్ను చూసుకుని బతుకుతున్నాను, ఏదో కాలం గడుపుతున్నాను. కాలక్షేపం అనే పదం వాడింది ఆవిడ, కాలక్షేపం కరోమ్యహం అన్నది. నాయన నీ పుణ్యం ఉంటుంది. మహాపరాక్రమవంతుడు అనుకున్న రావణుడు పోయాడు రాముడి వల్ల. అంతకంటే బలవంతుడు కుంభకర్ణుడు, వాడు తలుచుకుంటే భూమి సముద్రం ఆకాశం అన్నీ ఏకం చేస్తాడు, వాడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. ఇక మిగిలింది మనం. నువ్వు ఏమీ పిచ్చి పనులు చేయక మీ తండ్రిని చంపేశాడని రాముడి మీద ద్వేషం పెంచుకోకు. ఎందుకంటే ఈ మధ్యనే రామచంద్ర ప్రభు సీతను అడవిలోకి పంపేసి నానా బాధ పడుతున్నాడని విన్నాను. నువ్వు తిక్కవేషాలు వేసి ఆయన దగ్గరికి వెళ్ళావంటే నిన్ను కూడా చంపేస్తాడేమో, ఇక నేను ఏమీ లేకుండా అయిపోతాను. ఉన్న తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని, భర్తల్ని పోగొట్టుకొని, పిల్లల్ని కూడా పోగొట్టుకుంటే నేను బతకలేను. నా మాట విను, ఎక్కడికి వెళ్ళకు, రాముడి మీద పగ తీర్చుకోకు. ఒకవేళ మన అదృష్టం బాగుండి రాముడు తనంతా తానే చచ్చిపోయాడు అనుకో, ఆవిడ దృష్టిలో అవతారం సాధించడం అంటే చచ్చిపోవడం, ఆయనంతటా ఆయనే పోయాడు అనుకో, మన పెంట పోయిందనుకో, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు అని నచ్చ చెప్పగా వాడు పళ్ళు పటపట కొరికి 12 ఏళ్ల కుర్రాడు మంచి పగ పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి రాముడిగా పుట్టాడు అని మా అమ్మ చెప్పింది. ఆ రామావతారంలో పుట్టిన ఆయన అందరినీ చంపేస్తున్నాడా? అందులో మహాపరాక్రమవంతుడైన మా పెద్ద తండ్రిని చంపాడా? మా తండ్రిని చంపాడా? మా అమ్మకి తాళి కట్టిన విరాధుణ్ణి చంపాడా? ఇన్ని రకాల హత్యలు చేసిన రాముణ్ణి చంపకుండా నేను ఇక్కడ కూర్చోవడం తప్పే కదా. తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకు తీరాలి. మరి ఎలా? మా అమ్మేమో అక్కడికి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది, కుంభకర్ణుడికే దిక్కు లేకపోతే నాలంటే లంబకర్ణుడు ఏం చేస్తాడు అనుకున్నాడు వీడు. అనుకుని బాగా ఆలోచించట, క్రుద్ధశ్చ చింతయామాస కింకరోమి హరిం ప్రతి. ఈ హరిని చంపడం ఎలాగా, హరిని చంపడం ఎలాగా అనుకుంటూ ఒక 2-3 రోజులు తిండి సరిగ్గా తినలేక, తిండి సరిగ్గా తినలేకపోవడం ఏంటి, 10 ఏనుగులు తినేవాడు 1-2 ఏనుగులు తగ్గించుకున్నాడు అనమాట. తగ్గించుకుని 8 ఏనుగులతో కాలక్షేపం చేసి ఎలా ఎలా అని ఆలోచించగా సరిగ్గా సమయానికి అడవిలోకి పులస్త్య ప్రజాపతి దగ్గర కొంతకాలం పనిచేసిన మాల్యవంతుడని ఒకడు వచ్చాడు. ఈ మాల్యవంతుడు వేరు, రావణాసురుడి దగ్గర ఉన్న మాల్యవంతుడు వేరు అనుకోండి, ఆ మాల్యవంతుడు తెచ్చాడు, ఈ మాల్యవంతుడు వేరు. వీడు వచ్చాడు, వాడు రాక్షసులకి పాక్షిక గురువు. వాడు నల్లగా ఉంటాడు, కొండలాంటి శరీరంతో, పెద్ద తెల్లని గడ్డంతో ఉంటాడు. వాడిని చూడగానే వీడికి చాలా ఆనందం కలిగింది. మా రాక్షస జాతి వాడు ఎవడో కొంచెం బ్రహ్మరాక్షసుడు అనుకుంటాను, వీడు కూడా కొంచెం మంత్రతంత్రాలు నేర్చినట్టున్నాడు అనుకుని కస్త్వం అని అడిగాడు. నేను మాల్యవంతుడు అనే పేరుతో ఉంటాను, రావణుడికి వాడికి కొంతకాలం గురువుగా పనిచేశానన్నట్ట. భలే దొరికారండి బాబు, ఆ రావణాసుడి తమ్ముడు కుంభకర్ణుడి పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు అనగానే, విన్నానరా బాబు, రాముడి చేతిలో చచ్చిపోయాడు, ఎందుకో నేను చూస్తే కుంభకర్ణుడి పోలికలు డిటోలా కనపడుతున్నాయి. నువ్వు స్టాంప్లో ఉన్నావు కుంభకర్ణుడికి నాయన, నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్నావు అనగా, నోట్లోంచి ఊడిపడ్డం కదా, నిజంగానే నేను కుంభకర్ణుడి కొడుకున్నాడు అని చెప్పాడు వీడు. నా బాబు నా బాబే, కుంభకర్ణుడి తాలూకు వాళ్ళంతా పోయారు, రావణుడి తాలూకు వాడు పోయారు, ఇప్పుడు విభీషణుడు పరిపాలిస్తున్నాడు, నాకు అండలేదనుకున్న సమయంలో కొండంత శరీరం అన్న నువ్వు అండగా దొరికావు, భలే బండాడు దొరికావు రాని లోపల అనుకుని, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్నట్ట. విష్ణువు మీద పగ తీర్చుకోవాలని ఉన్నది, ఏం లాభం? మా అమ్మేమో విష్ణువుతో విరోధం వద్దు సస్తా అంటోంది, నాకేమో పగ తీర్చుకోవాలని ఉంది. ఈ పగ తీరాలంటే తాత ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు ఆయన, బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, నువ్వు బండవాడివి మొండివాడివి కనుక నువ్వు తపస్సు గ్యారంటీగా చేయగలవు, నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, ఈ మంత్రాన్ని జపించి మన పూర్వులైన రాక్షసులందరూ తపస్సు చేశారు, వరాలు పొందారు, ఆ వరాల వల్ల గర్వించారు, ప్రపంచాన్ని లేరు, అయితేనే చివరు చచ్చారనుకోవాలి, వేరే విషయం. నువ్వు కూడా నేను ఇచ్చే మంత్ర జపం చెయ్యి, నువ్వు మాత్రం చావులేని వరం ఏదైనా మంచిది కోరుకో ఏ అన్నట్ట. అలాగేనండి, ఇక్కడ కొసవెరుపు విన్నారా, ఎంతోమంది రాక్షసులు తపస్సు చేశారు, బ్రహ్మవరాలు పొందారు, కానీ అయితేనే ఎన్ని వరాలు పొందినా చచ్చిపోయారు, చావకుండా ఉండేందుకు ఏదైనా మార్గం చూసుకో నువ్వు ఒక్కడివి అనగా, ముందు మంత్రం ఇవ్వండి అన్నాడు ఆయన. ఆయన మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రాన్ని సేకరించి అక్కడే డాకిని అనే ఒక దివ్య ప్రాంతం దగ్గర కుంభకర్ణపుత్రుడు భీముడు 2 చేతులు ఇలా పైకెత్తి సూర్యుడికే చూస్తూ, ఓం ఊర్ధరేతస్కాయ హిరణ్యరేతసి బ్రహ్మదేవాయ తే నమోస్తు అని భక్తితో జపం చేశాడు. ఏమి తపస్సు చేశాడండి, శిరస తస్య సంజాతం తేజః పరమదారుణం. వాడి శిరస్సు నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టాయి. కఠోర తపస్సు చేసేవాడి తల మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి వస్తాయి. చాలా పర్యాయాలు పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు వీడి శిరస్సు నుంచి కూడా ఒక మహాతేజస్సు భయంకరమైన అగ్ని పుట్టింది. ఈ అగ్ని పైకి వెళ్ళిపోయింది, దేవలోకం దాటింది, దేవతల్ని కాల్చింది, అక్కడి నుంచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయిందిట. తేన దగ్ధాః తదా దేవ బ్రహ్మాణం శరణం యయుః. ఈ అగ్నిజ్వాలల వల్ల తగలబెట్టబడ్డారు దేవతలు. అంటే ఈ శిరస్సు మీద నుంచి లేచిన అగ్ని దేవలోకానికి వెళ్ళి దేవతలందరినీ బాగా ఉక్కిరి బిక్కిరి చేసింది. మంచి మండు వేసవ కాలంలో గదిలో పెట్టి తలుపేసేసి ఏసీ వేయకుండా ఒక్క ఫ్యాన్ కూడా వేయకుండా ఉంటే మనిషి అలా ఉక్కిపోతాడు, అలా ఉక్కిపోయారట. చెమట పట్టని దేవతలకు కూడా చెమట పట్టింది, అంత వేడి వాడి శిరస్సు నుంచి పుట్టింది. ఇక్కడ నుంచి ఈ వేడి బ్రహ్మదాకా వెళ్ళింది. అందుకే ఈ వేడి తట్టుకోలేక గిజగిజలాడిపోయి దగ్ధులైపోయి దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. బ్రహ్మదేవ బ్రహ్మదేవ రక్షించన్నారు. బ్రహ్మన్ వై రక్షసస్తేజో లోకాన్ పీడితుముద్యమం యత్ప్రార్థ్యతే చ దుష్టేన తత్వం దేహి వరం విధే. బ్రహ్మదేవ ఎప్పటికప్పుడు నువ్వే మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు, సృష్టికర్తవి, విధాతవి, మాకు తాతవి, ఇప్పుడు తరాతవి, నీవే రక్షించు. పరమదుర్మార్గుడు కర్కటి కుంభకర్ణుల పుత్రుడు అయిన భీముడు భయంకర తపస్సు చేస్తున్నాడు, వాడి తపస్సు మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవహిని నీలోకం దాకా వచ్చింది. రాక్షసుడి శిరస్సు నుంచి పైకి వస్తున్న ఈ అగ్నిజ్వాలలు ఇప్పుడు చల్లారకపోతే, అంటే నువ్వు ఉపేక్షిస్తే మేమంతా ఈ అగ్నిజ్వాలలకు భస్మం అవుతాం, తర్వాత నీ ఇష్టం, నీ సృష్టి ఉండదు అనగా బ్రహ్మ వాడికి వరాలు ఇస్తే తపస్సు ఆపుతాడు, ఆపితే ఈ వేడి పోతుంది, అప్పుడు మీకు పేడా పోతుంది, ఇప్పుడే నేను వెడుతున్నాను అని తక్షణం బ్రహ్మదేవుడు అక్కడి నుంచి మాయమై ఈ రాక్షసుడు తపస్సు చేసే చోటుకి వచ్చాడు. ఆయనకి మతిపోయింది ఆ తపస్సును చూసి. మహాపరాక్రమవంతుడు, బలవంతుడు, పెద్ద శరీరం, కళేబరం కలిగిన భీముడు డొక్కలెండిపోయి బక్క చిక్కిపోయి ఎముకల పోగ్గా మిగిలాడు. కేవలం అస్థిపంజరం తప్ప ఏమీ లేదు, చర్మం లేదు, మాంసం లేదు. అయినా వాడు ఆ అస్థిపంజరం అలా నిలబడి ఓం బ్రహ్మదేవాయ నమః అంటూనే ఉన్నాడు వాడు. దాంతో బ్రహ్మ తెల్లబోయి, ఓరి భీమా, ఏమి తపస్సురా ఇది, అందుకే మిమ్మల్ని రాక్షసులు అన్నారు. మీ శరీరంలో ప్రాణం ఎలా నిలబడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు, మిమ్మల్ని సృష్టించిన నాకే అర్థం కావడంలా. నీ శరీరం మీద ఈగలు వాలాయి, దోమలు వాలాయి, చీమలు వాలాయి, నీ రక్తం, మాంసం, చర్మం, కొవ్వు పీల్చి పిండి చేసి పిప్పి చేసి నిన్ను ఎముకల పోగ్గా మిగిల్చాయి. కేవలం అస్థిపంజరం మాత్రమే నీకు మిగిలింది. అయినా నువ్వు ప్రాణాన్ని శరీరంలో నిలబెట్టుకొని నా కోసం జపం చేస్తున్నావు, తపం చేస్తున్నావు. ఆహ్, అసలు నీ శరీరంలో ప్రాణములు ఎలా నిలబడ్డాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అందుకే మెచ్చాను, చెచ్చర విచ్చేశాను, ఇచ్చుకోవడానికి వచ్చాను వరాలు, పుచ్చుకో అనగానే వాడొక్కసారి కళ్ళు విప్పాడు. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో ఉన్న నీళ్లు వాడి మీద జల్లాడు. జల్లగానే అప్పటిదాకా అస్థిపంజరం ఊరికే గాజు కన్నుల్లో గుడ్లు మాత్రం మిగిలాయిటాయి, ఇక్కడేమీ లేవు. అస్థిపంజరానికి ఏవో రెండు గాజు గుడ్లు పెడితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయో కళ్ళు. అలాంటి వాడు బ్రహ్మ కమండల జలం మీద పడ్డంతో మళ్ళీ పూర్వంలాగా దృఢమైన బలమైన కళేబరం పొందాడు. ఇప్పుడు మంచి తేజస్సు కూడా వచ్చింది వాడికి బ్రహ్మజలం వల్ల. అప్పుడు వాడు ప్రసన్నుడై ప్రసన్నవదనంతో ఉన్న బ్రహ్మను చూచి ఇలా అన్నాడు. యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా అతులం చ బలం మేద్య దేహిత్వం కమలాసన. దేవా, నీవు ప్రసన్నుడవయ్యావు చాలు, నేను అదృష్టవంతుడయ్యాను. నువ్వు వరాలు కోరుకోమంటున్నావు, సాటి లేని బలము, చావు లేని వరము ఇయ్యనగా బలం ఇస్తాను. కానీ ఎంత తపస్సు చేసినా మరణం లేని వరం మాత్రం ఇవ్వడం కుదరదు నాయన, ఇంకేదన్నా కోరుకో అంటే వాడు ఆలోచించి మట్టి ముద్దలో నుంచి వచ్చిన తేజస్సు వల్ల మాత్రమే నేను చావాలన్నట్టు వాడు. మట్టి ముద్దలోంచి తేజస్సు ఎలా వస్తుంది? మాయదారి తిరిగితే అట్లంటారు. ఇది మట్టి ముద్దలోంచి ఒక కాంతి వచ్చి నన్ను చంపగలిగినప్పుడు మాత్రమే నేను చావాలి, ఇంకో రకంగా చావకూడదని కానీ బ్రహ్మనవి పోయే కాలం వచ్చినప్పుడు మట్టి ముద్దలోంచి ఏమిటి, నీళ్ళల్లో నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తుంది తేజస్సు. నువ్వు బుద్ధిమంతుడివైతే నిన్నెవరూ చంపరు, కానీ నీవు దుర్బుద్ధివై చెయ్యరాని పనులు చేస్తే లోకాలని పీడించడం మొదలు పెడితే అందులో పరమేశ్వర భక్తుల జోలికి వెడితే మట్టి ముద్దలోంచి పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు, నేను సంహరిస్తాడు పో అని వరమిచ్చి ఆయన దారిని ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు వాడు ఆనందపడిపోయాడు. వెంటనే ఒక్కసారి శరీరాన్ని అలా విదిలించాడు. అలా విదిలించడంతో వాడు రెండు చేతులు పక్కనున్న రెండు పెద్ద పెద్ద చెట్లకి తగిలి చెట్లు సమూలంగా కింద పడిపోయేటంగా పెద్ద పెద్ద చెట్లు, అవి వేల సంవత్సరాలు పెరిగిన మహావృక్షాలు, వీడు ఏదో మాట వరుసగా ఇలా అనుకున్నాడు చేతులు అనుకోవడంతో ఈ చేతి చివర్లు తగిలాయిట, ఇటో చెట్టుకి ఇటో చెట్టుకి, దెబ్బకి వేళ్లతో సిద్ధంగా కింద పడిపోయాయి. ఏం మన వాళ్ళు ఏళ్ల తరబడి పెరిగిన చెట్లన్నీ దీపాలు పెట్టి చంపేయట్లా? వీళ్ళు అంతే, దీపాలు ఎప్పుడు కూడా చెట్టుకి బయట పెట్టాలి, చెట్టు మొదట్లో వేరు మీద పెట్టకూడదు. ఎన్నిసార్లు చెప్పాం పురాణాల్లో, చెప్పి చెప్పి విసుకొస్తుంది, వేరు మీద నూనె పడిపోయిన ఈ ఒత్తి పడిపోయిన వేరు వల్ల, ఈ నిప్పు వల్ల వేరు కాలి చచ్చిపోతే చెట్టు, నీకు దీపం పెట్టడం వల్ల వచ్చే పుణ్యం కాదు, దాన్ని చంపిన మహాపాపం. నువ్వు పెట్టే దీపం పాపం కోసమా పుణ్యం కోసమా? అందుకని దెమ్మ ఎందుకు కట్టారు? కింద పెట్టమని బయట, అంతేగాని పడుకోవచ్చు అక్కడ పెట్టమని కాదు. గురువు సన్నిధానంలో దీపం వెలిగిస్తే మంచిదంటే నా కాళ్ళ కింద పెట్టమనే అలా పెట్టారు. ఒకసారి ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడిలో ఉపన్యాసం చెప్తున్నాను, అప్పుడు ఏంటంటే టేబుల్ వేసి కుర్చీ వేసేవాళ్ళండి, నేను కాళ్ళు ఇలా పెట్టుకున్నాను, టేబుల్ మీద ఏమో ఇలా మైక్ పెట్టారు, ఉపన్యాసం మొదలెడితే కింద చుర్రుమంది పంచెంటుకుంది. ఏంటంటే ఓ భక్తురాలు ముందే వచ్చేసి అక్కడ పెట్టేసి దాని ఏంటారు హారతి, ఇంత ముద్దహారతి పైగా మళ్ళీ ఒక వేళ కూడా కాదు, అంత ముద్దహారతి పెట్టి వెలిగించిపోయిందనమాట మా గురువు గారికి హారతి హారతి అని. అంచేది ఈ హారతి వచ్చేసరికి నేనేమో ప్రార్థనలో ఉన్నాను, పని చూసుకోలేదు, సరిగ్గా పంచెంటుకున్నది. ఈలోపు కొంతమంది వచ్చారు అదృష్టవశాత్తు పంచి ఆర్పారు, లేకపోతే ఏమవుతుందండి? ఎంత ప్రమాదం మరి. లేకపోతే ఈ అజ్ఞాన భక్తి ఒక్కోసారి కొంప ముంచుతుంది అనమాట, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలు నాది ఆ కాలు నాది అని ఇద్దరు భక్తురాళ్ళు ఆ మధ్యన కాళ్ళు నొక్కారు, నీ కాలు నీదే నా కాలు నాది, ఛీ నీ కాలు నా కాలు తగులుతుంది అంటే ఒక్కసారి ఇలా బరువులు లాగేదో కావిడ. భగవంతుడు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానమును ప్రసాదించుగాక. అలాగే శివలింగం దగ్గరికి వెళ్ళకుండా కానీ చేసే చేయకపోతే లోపలికెళ్ళి శివుడిని అలా అరగదీసి అరగదీసి నందీశ్వరుని ఎంత అరగదీసేస్తున్నారు అనుకుంటారు? వెనకాతల కొమ్ముల దగ్గర పెట్టుకుని కింద రాసి 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 అంత నందీశ్వరుడు సగానికి వచ్చాడు. ఇప్పుడు కలియుగాంతం వరకు నందీశ్వరుడు కూడా అట్టి పెట్టండి, ప్రేమతో అలా చెయ్యండి, అంతే, పూర్తిగా అరగదీసేయకండి. అందులో మగవాళ్ళు అరగదీసేటప్పుడేమో ఉంగరాలతో అరగదీస్తున్నారు, ఆడవాళ్ళు ఇక్కడ గాజులతో అరగదీసేస్తారు. నేను నిజంగా చూశాను చెప్తున్నాను, కొద్ది రోజులకి స్వామివారు తోకుండదేమో అని భయంగా ఉందాము. ఎందుకైనా మంచిది ఇంకో నందీశ్వరుడు కూడా అరగదీయడానికి వేరుగా పెడితే బాగుంటుందేమో అనిపించింది అనమాట. ఈ మధ్యనండి ఉజ్జయినిలో నందీశ్వరుడికి ఒక ఎత్తడి తొడుగు తొడుగుతున్నారు, బంగారపు తొడుగులు వెండి తొడుగులు కూడా అరిగిపోతున్నాయి, అందుకని ఒక ఎత్తడి తొడుగు పెట్టేశారు, బలమైన ఎత్తడి తొడుగు. వీడు ఎంత అరగదీసినా తొడుగు అరుగుతుంది, ఇది అరిగాక కొత్త తొడుగు వేయచ్చు అనమాట. నమః పార్వతీపతయే హరహర మహాదేవ. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనుషులు కొన్ని చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి, సుకుమారంగా చూసుకోవాలి. వీడు ఆ చెట్లను సమూలంగా పటక్కన కిందకు తోసేసి మహాబలవంతుడయ్యాను అనుకున్నాడు, బ్రహ్మవరాలతో గర్వించాడు, తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించాడు, చూసావా అమ్మా విష్ణువుతో విరోధం వద్దు, ప్రమాదం అన్నావు, విష్ణువుని చంపగలిగే శక్తి పొందాను, పశ్య మాతర్ బలం మేధ్య కరువమి ప్రళయం మహాన్ దేవానాం చక్రముఖ్యానాం హరేర్వై తత్సహాయన. అమ్మా ఇవాళ నా బలపరాక్రమాలు చూడు, నాకు అసలు చావేలేదు, మట్టి మొద్దలోంచి వచ్చిన తేజస్సు తప్ప మరేది నన్ను చంపలేదు, ఇంద్రాది దేవతల్ని చీల్చి చెండాడేస్తాను, ప్రళయం సృష్టిస్తాను. విష్ణువుకి ప్రళయం అన్నాడు వాడక్క. హరే వాడికి కసే విష్ణువు మీద ఉంది కదా, విష్ణువుని చంపుతానని. కానీ ఆవిడంది ఇంతకంటే తపస్సు చేశాడు రా ఈ కుంభకర్ణుడు కూడా, కాకపోతే విష్ణువు చేతిలో చచ్చిపోయాడు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, దేవతల చెతక్కొట్టు కాదన్నా, మనుష్యుల జోలికి వెళ్ళు పర్వాలేదు, ఇంకెవరి జోలికైనా వెళ్ళు పర్వాలేదు, ఒక్క విష్ణువు ఆయనతో విరోధం వద్దరానికి పుణ్యం ఉంటుంది. హరి అనే మాట విడిచిపెట్టిన మాట విని హరి జోలికి వెళ్లకుండా ఉంటే నువ్వు హరి మనకుండా ఉంటావు అని గట్టిగా చెప్పగా, సరే పోనీ హరి బదులుగా హరి రాముడిగా పుట్టాడు కదా, రాముడి దగ్గరికి వెళ్ళిన అంటే ఈ మధ్యనే రామచంద్రుడు అవతారం కూడా ధరించేసి అట్ట నువ్వు తపస్సుకి వెళ్ళేలోపు, కాబట్టి ఆయనే పోయినప్పుడు ఇంకనీకి విరోధం ఎందుకు అని కొంత చల్లార్చిందండో. అప్పుడు వాడు తల్లి అలా చెప్పినప్పుడు హరి దగ్గరికి వెళ్ళన్నాడు, కానీ లోపల మాత్రం హరిద్వేషం మానలేదు. ఏమైనా హరిం యుద్ధే ప్రార్థితం నిద్యరైరపి, విష్ణువుని ప్రార్థించైన యుద్ధానికి పిలిచి చంపాలన్నంత కసుండేది వాడికి, కానీ విష్ణువు కనపడలేదు. అందుకని ఏం చేశాడు, ముందు దేవతల మీద పడ్డాడు, దేవతల్ని చితక్కొట్టి వారేశాడు, పాతాళానికి వెళ్ళాడు, నాగుల్ని చితక్కొట్టాడు. ఈ విధంగా స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పండగ యక్ష చారణావసర విద్యాధర గంధర్వాదులందరినీ ఒక్కుంబడి జయించాడు. ఇంక వీడికి విష్ణు ఒక్కడే కనపడలేదు. ఈలోపు కామరూప ప్రాంతంలో, ఇదిగో ఇప్పుడు మనం డాకిని అంటున్న ప్రాంతంలో సుదక్షిణుడని ఒక రాజు పరిపాలించేవాడు, అప్పట్లో ఈ నగరాన్ని సుదక్షిణ మహారాజు పరిపాలించేవాడు. ముందు నేనున్న ప్రాంతాన్ని జయించి వశం చేసుకుని తర్వాత మిగతా మానవుల సంగతి చూద్దామని వీడు కామరూపదేశానికి వచ్చాట. సుదక్షిణుడు మహాశివభక్తుడు, కానీ కాలం కలిసి రాలేదు. సుదక్షిణుడితో రాక్షసుడికి జరిగిన యుద్ధంలో రాక్షసుడు వరప్రభావంతో, బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో రాజుగారిని జయించాడు. రాజుగారిని, రాజుగారి భార్యని, ఎరా నాతో యుద్ధానికి వస్తారట్రా, నా కాళ్ళు పెట్టుకుని శరణ లేదాకే మిమ్మల్ని చెరసాల్లో పెడతాను, వీడికి చంపడం కాదు, వాళ్ళ చేత కాళ్ళు పెట్టించుకోవాలని కోరిక, అందుకే ఏమన్నాడు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తున్నాను, పొడుగ్గా గొలుసులు వేసేస్తాను, ఈ పొడుగు గొలుసులు చేతికి పట్టుకుని సరిగ్గా మీరు అటు ఇటు కదలలేక ఏడవండి, చెరసాల్లో పడుండండి, బుద్ధి తెచ్చుకుని భీమాసురాయ నమః, పైగా ఓంకారం చేర్చాలట, ఓం భీమాసురాయ నమః, నా దగ్గరకు వచ్చి దండం పెట్టారా, మిమ్మల్ని విడిచిపెడతాను, నా పరివారంలో నియోగించుకుంటాను, లేదా జైల్లో పడి మగ్గి చావండి, ఎప్పటికి మీకు బుద్ధి వస్తే అప్పటికి మీకు విడుదల అని భార్యాభర్తలిద్దరిని చెరసాల్లో పెట్టేశాడు. మిగతా రాజ్యం లాక్కున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల ఈ కర్మ వచ్చిందట. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చను కర్మ, ఈ కర్మ దుష్కర్మ నా పుట, బ్రహ్మ విష్ణుల తరమా. ఇప్పుడు వీడి బతుకలా ఉంది, మహావిజృంభణతో వీడిలా చెరసాల్లో పారేసి పౌరులకి తిరిగాడు. పౌరులంతా అన్నారు, మేము నీ వశమైపోయామండి, మేము సుదక్షిణుడి పార్టీ విడిచిపెట్టామండి, అధికారులు ఎవరుంటే వాళ్ళ పార్టీ అనండి, మేము అధికారుల జెండాలు పట్టుకుంటామని అన్నారు. ఈ రాక్షసుడు పూర్తిగా కామరూపదేశాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఎక్కువ మంది పౌరులు మారిపోయారు. ఇది లక్షణమే కదా, ఏ పార్టీ అధికారులు ఉంటే అందులో దూరిపోతే మనకి సుఖం. ఇక వీడు రావడంతో మొత్తం కామరూపదేశం అంతా వాడి రంగులే పూయించాడు. చెట్లకి అదే పార్టీ రంగు, పుట్టలకు అదే పార్టీ రంగు, గుట్టలకు అదే పార్టీ రంగు, వేరే పార్టీ లేకుండా చేశాడు. ఎక్కడ చూసినా భీముడు, వాడి నల్ల రంగు, భీముడు భయంకరాకారంగా ఉంటాడు కదా, నల్లరంగే పూయించేవట, వాడి బొమ్మలు వేయించుకున్నట్ట. ఏం బొమ్మలండి బాబు, ఎంత ఆశ్చర్యం అంటే అడవుల్లో జంతువులు కనపడితే జంతువులు కూడా పట్టుకుని వాటి మీద వీడి బొమ్మ వేసి జంతువులు వదిలేసేవారట. అందుకే ఈ పురాణాలు కొందరు వినుంటారు, దాన్ని అమల్లో పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విధంగా వాడు మొత్తం ఎక్కడ చూసినా భీమాసురుడు తప్ప మరొకడు లేడనమాట, ఉసురు తీయడం లేదా బొమ్మ వేయడం. పాపం ఈ రాజుగారు చెరసాల్లో భార్యామణి సమేతంగా పడ్డాడు. అప్పట్లో చెరసాలు అంటే రాతి గోడలు, భయంకరమైన రాతి గోడలు, కిందంతా ఇసక మట్టి ఏముంటుంది, అప్పుడప్పుడు గోడలు చెమ్మగిల్లి నీరు కారుతూ ఉంటే ఆ చెమ్మలో పడుకోవాల్సి వచ్చేదండి. అటువంటి భయంకరమైన చెరసాల్లో పడిపోయాడు రాజుగారు. ఆయనకి శివుడు అంటే పరమభక్తి, ప్రాణం పోయినా శివుణ్ణి విడిచిపెట్టను అనుకున్నాడు ఆయన. ఈ రాక్షసుడు నన్ను చంపవచ్చుగాక, హింసించవచ్చుగాక, అయినా మనస్సులో శివుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ఇదివరకు ఇంట్లో ఉన్నంతకాలం, కోటలో ఉన్నంతకాలం శివలింగాన్ని పూజించాను, ఇప్పుడు చెరలో ఉన్నాను, మరి శివుణ్ణి ఎలా పూజించటం అనుకోగా మనస్సుంటే మార్గం తోస్తుందిట. గోడల్లోంచి చెమ్మ ఊరి కొంచెం నీళ్లు లోపలికి వచ్చాయి. వీళ్ళున్న ప్రాంతం అంతా ఇసుక మట్టి కదా, వెంటనే ఏం చేశాడు, ఈ ఇసుకని మట్టిని కలిపి ఈ నీళ్లతో కలిపి ముద్ద చేశాడు. తత్ర తేన తదా కృత్వా పార్థివీ మూర్తిముత్తమాం భజనంచ శివస్యైవ ప్రారబ్ధి ప్రియకామ్యయా. మహారాజు ఈశ్వరారాధన కేళి తత్పరుడు, అందుకే మట్టి ముద్దతో శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. ఇంత పొడుగ్గా ఉన్న గొలుసులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాళ్ళకి చేతులకి కలిపి ఉంటాయి కదండి, వీటితో చేతులు ఎత్తి ముద్ద చేయాలంటే కొంచెం కష్టమే. అయినా పాప అలాగే భక్తితో ఓ ముద్ద చేశాడు. ఆ ముద్దకి చేత్తోటే ఇలా నామాలు తీర్చిదిద్దాడు. మట్టి ముద్దకి ఆ మట్టికే ఇలా వేళ్ళు ఇలా నిమరగా అచ్చం నామాలు పెట్టబడినట్టు అయ్యిందిట. శివలింగాన్ని చూసారా, సముద్ర తీరంలో ఇసుకతో చేశాక ఆ ఇసుక మీద మూడు వేళ్ళు ఇలా అంటే చక్కగా నామాలు గుర్తులు పడతాయి. అలా నామాలు చేశాడు ఆయన. చేసి ప్రభు, సంసారం అనే సముద్రాన్ని దాటింపచేసే ఈశ్వరుడి నువ్వు, ఏదో లీల చూపించగోరి నాలాంటి అజ్ఞానికి కనువిప్పు కలిగించడం కోసం ఈ చెరసాల్లో పారవేశావు. ఇది చెరసాల కాదు కాదు, సంసారం పెద్ద చెరసాల. ఇదో చెరసాల అనుకుంటున్నాం కానీ పుట్టడం పెరగడం చావడం ఇవన్నీ చెరసాలలే. తల్లి గర్భం 9 నెలల చెర, అందులోంచి బయటపడ్డాక ఆటపాటలతో తిరగడం అదొక చిన్న చెర, పాఠశాలకు వెళ్ళడం అదో పెద్ద చెర, ఆ తర్వాత ఉద్యోగాదుల్లో పడి డబ్బు సంపాదించడం భయంకరమైన కారాగారం, వీటన్నిటికంటే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించడం దిక్కుమాలిన కారాగారం. ఇన్ని కారాగారాల్లో ఇదొక కారాగారమా నాకు? కాదు కాదు, దేహము కారా గేహం, అసలు శరీరమే ఓ పెద్ద చెరసాలట. ఈ శరీరం ఎంత చెరసాలంటే ఇందులో జీవుడు బంధితుడై ఉన్నాడు. మన జీవాత్మ ఈ చెరసాల్లో ఉన్నది, ఈ దేహం అనే చెరసాల్లో. ఇందులో ఎన్ని కష్టాలు అనిపిస్తుందండి, గట్టిగా ధూళి వస్తే దగ్గు వస్తుంది, దోమ గొంతుకులోకి వెడితే దగ్గు వస్తుంది, అక్కడికెక్కడికో వైరస్ వస్తే ముక్కులు కారిపోతాయి, ద్రాక్ష రసం తాగలేము, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అది కంపు వస్తుంది, ఫ్రిడ్జ్లో పెడితే చల్లదనానికి తాగలేము, గట్టిగా బజ్జీ తినలేము, గట్టిగా ఏదో తినలేము, కొంచెం ఎక్కువ తింటే ఆయాసం, తినకపోతే నీరసం, ఏది పడుతుందో తెలియదు ఏది పడదో తెలియదు. మంచి కొరివికారం, గుంటూరులో కొరివికారం వేస్తూ తినాలనిపిస్తుంది. ఓ వద్ద ఎక్కువ తిన్నావా, అబ్బా మంట బాబోయ్ అంటాడు. పోనీ మంట తగ్గడానికి రాత్రిపూట బజ్జీ తగితే తుమ్ములు వస్తాయిట. ఈ ఇంకేమిటండి శరీరం, ఈ మాయదారి శరీరంలో ఉన్న జీవాత్మక అన్ని హింసలే, అనేక కష్టాలు. ఎంత మంచి మాట మాట్లాడారండి పోతన గారు కూడా, అందంగా దేహము కారాగేహము మోహము తెగకోసి సిద్ధ మునివర్తనుడై గేహము విలువుడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా అంటాడు. ఈ దేహమే పెద్ద చెరసాల, ఇందులో ఉన్న కష్ట నష్టాలు తట్టుకోలేక వీడు సుఖం కోసం వెంపర్లాడతాడు. దీని మీద వ్యామోహం విడిచిపెట్టి మునిలా ప్రవర్తించి శరీరం విడిచిపెట్టే ముందు తీర్థయాత్రలకు వెళ్ళేవాడు తరిస్తాడంటాడు ఆయన. అందుకే గేహము వెలువడు నరుడు, ఇల్లు విడిచి బయటికి పోయేవాడు ఉన్నాడే ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా, అటువంటి వాడు ముక్తి పొందుతాడు. అందువల్ల ఈ శరీరమే ఒక పెద్ద కారాగారం. ఈ కారాగారం నన్నేం చెయ్యదు, నేను నా భార్యా సమేతముగా నిన్ను లింగరూపంలో ఇక్కడ చేసుకుని మానసికంగా పూజిస్తాం, అన్నీ మనస్సుతోటే చేస్తున్నాం, ఇంకా మనస్సే నీకు సమస్తం. ఇదం అర్ఘ్యం, ఇదం పాజ్యం, ఆసనం, ఇదిగో ధూపం, దీపం, నైవేద్యం. ఇది చాలా గొప్ప పూజ అండి, మానసిక పూజ చాలా గొప్పది. ఎంత బాగా చెప్పారంటే ఇక్కడ గంగాయా స్తవనంతేన బహుదాచ తదాకృతం మానసం స్నానకర్మాధికృత్వ శంకర పూజనం. మనస్సులని అమ్మా గంగా అని సంకల్పం చెప్పుకున్నట్ట, ఎదురుగుండా గంగ ఉందని భావించి మానసికంగా గంగా స్నానం చేశాడు, మానసికంగా దీపారాధన, మానసికంగా ధూపం, అన్నీ మానసమే. అదే శివమానస పూజ అంటే. ఎంత అద్భుతంగా తర్వాత ఈ ఇవన్నీ చదివే అటువంటి స్తోత్రం రాశారు. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం ధూపం చ దీపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితాం గృహ్యతాం. నా హృదయంలోనే నీకు అర్చనలు చేస్తున్నాను, మనస్సు నుంచే సంకల్పంతో ఇస్తున్నాను అన్నాడు. ఏమి ఉండవు కానీ మనస్సులో ఇదిగో నీకు రత్నములతో తయారు చేయబడిన సింహాసనం అనుకుంటున్నాను, ఇదిగో చల్లని నీటితో అభిషేకం చేస్తున్నాను, ఇదిగో తాంబూలం ఇస్తున్నాను, ఇదిగో ధూపం, ఇదిగో దీపం, ఇదే నైవేద్యం, ఇవన్నీ నా మనస్సు నుంచి వస్తున్నాయి. వస్తూ ఉండదు కానీ మనస్సులో కోరుకున్నానుగా, సంకల్పించారుగా. ఈ మానసికమైన సంకల్పమే నీ పూజ అనుకో, దీనికి మానసిక పూజ అని పేరు. అన్నీ మనస్సంకల్పంతో చేయొచ్చు, అన్నిటికీ మూలం మనస్సు కనుక. మన ఏవ ప్రధానమి కారణం బంధమోక్షయోహ, అందుకని హృత్కల్పితాం గృహ్యతాం పూజాం అన్నాడు ఆయన. అన్నిటికంటే చివరి శ్లోకం మరింత గొప్పది కదటండి. ఆత్మాత్మం, నాలో ఆత్మ ఉన్నది అది నీవే. గిరిజ మతిహి, పార్వతీదేవారు నా శరీరమే ఓ పెద్ద శివాలయం, ఈ శివాలయంలో నువ్వు ఉన్నావు. ఎవరు నువ్వు? నా జీవాత్మే ఓ దేవ శివ నువ్వు. గిరిజ మతిహి, నా బుద్ధి పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాహ. ఇంక నీ ప్రమథగణాలు ఎవరు? శివపరివారం ఎవరు? నాలో ఉన్న పంచప్రాణాలు, నాలో ప్రాణాలు ఉన్నాయే, ఈ ప్రాణములు నీ పరివారం. శరీరం గృహం, నా శరీరమే నీ ఇల్లు, నీ దేవాలయం. ఆలయము అంటే ఇల్లు, దేవాలయం దేవుడి ఆలయం, నా శరీరమే నీ శివమందిరం. పూజాతే విషయోపభోగ రచన, రోజు లేచిన దగ్గర నుంచి నేను ఎన్నో భోగాలు అనుభవిస్తున్నాను కదా, మంచం మీద హాయిగా పడుకోవడం, భోజనం చేయటం, తాంబూలం వేసుకోవటం, ఇంకేమైనా వ్యసనాలు ఉంటే అవి తీర్చుకోవడం, తాగడం, పాలు తాగడం, టీ తాగడం ఏవేవో ఉంటాయిగా, ఇవన్నీ కూడా విషయ ఉపభోగాలు అంటారు. ఈ విషయోపభోగ రచన ఏమిటి అంటే పూజ. నీ పూజ అనుకో, నేను అనుభవించేవన్నీ నీ పూజ అనుకో. నిద్ర సమాధి స్థితి, అది నేను మీకు చెప్పక్కర్లేదు అనుకోండి, ఉపన్యాసంలో ఉపరి సన్యాసంలో ఎక్కడ పడితే అక్కడ నిద్రే. నిద్రలోకి వెళుతున్నాం అనుకుంటున్నాం భ్రమట, ఆయనే చెప్పాడు. ఇక్కడ కొంతమంది అప్పుడప్పుడు ఇలా అంటారే, అది సమాధి స్థితి, అదే సమాధి అనుకో. అన్నీ విడిచిపెట్టి పరమాత్మలో లీనమైపోవడం ఉంటుంది, దాన్ని సమాధి అంటారు. నేను నిద్రపోతూ ఉంటాను రాత్రిపూట, పగలో గురువుగారు ఉపన్యాసంలోనూ ఇంకో చోట, ఆ నిద్ర సమాధి అనుకో. ఇక సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను రోజు ప్రొద్దుట్టు నుంచి సాయంత్రం దాకా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా, నా పనే తిరగడం అనమాట కాలక్షేపానికి. ఓసారి విజయవాడ అంటాం, ఓసారి గుంటూరు అంటాం, అసలు ఏం సంబంధం లేదు. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతారు కొంతమంది. ఈ సంచారం అంతా ఉందే, ఈ కాళ్ళతో తిరిగే తిరుగుడు నీ ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణ అనుకో. గుడి చుట్టూ ప్రదక్షిణ నేను ఎలాగో చేయను, కానీ పిచ్చి తిరుగుడు తిరుగుతూ ఉంటానుగా, నేను ఎక్కడెక్కడికి తిరిగినా నా తిరుగుడంతా గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం అనుకో. గుడి చుట్టూ ప్రదక్షిణ అనుకో. స్తోత్రాన్ని సర్వాగిరహ, ఇంకా లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎన్ని వాగుళ్ళు వాగుతావు కదా. సర్వాగిరహ, గీహ అంటే ఒక్క మాట, గిరహ మాటలు, సర్వాగిరహ అంటే మొత్తం నా వాగుడు, నేను మాట్లాడే పిచ్చివాగుడు, మంచివాగుడు, అన్ని వాగుళ్ళు కూడా. అంటే దీన్ని బట్టి ఎన్ని రకాల వాగుళ్ళు ఉన్నాయో మీకే తెలుస్తుంది కదా. పొద్దుట్టు నుంచి సాయంత్రం దాకా ఎన్ని మాట్లాడతామండి మనం, ఏంటో తెలియదు. భోజనం దగ్గర మాటలు, నలుగురు చేరితే మాటలు, ఇద్దరు చేరితే మాటలు, ఎవరూ లేకపోతే చిట్చాట్లు, టిక్ టాక్ మాటలు, తలాతోకాలేని మాటలు, మొత్తం మీద మాట్లాడకుండా మౌనంగా నిమిషం ఉండలేం కదా పాపం. మహానుభావులు ఉంటారు కదా చాలామంది, ఏదో మీ ఇలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి దేశంలో ఉంది, కానీ లేకపోతే ఈ వాగుళ్ళు భరించలేము అన్నమాట మనం. ఈ మాటలన్నీ కూడా స్తోత్రాన్ని, శివస్తోత్రం అనుకో. ఓ రకరకాలుగా జటా కటాహ సంభ్రమద్భ్రమం నిలింపని జరిగిన రావణాసురుడు చేసినట్టుగా మేము ఈ పిచ్చివాగుళ్ళు వాగుతున్నామని నీ స్తోత్రాలు అనుకో. ఇంకెంతెందుకు అని లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమన్నాడు, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మేము రోజు ఏ పనులు చేస్తున్నామో ఆ మొత్తం పనులన్నీ నీ శివారాధన అనుకో. మేం చేసే పనులు మంచి చెడ్డ పిచ్చ ఇంకోటి అన్నీ కూడా నీ పూజ అనుకో, నీ ఆరాధన అని ఆయనకి సమర్పించేయాలి మనస్ఫూర్తిగా. అది కూడా మానసిక పూజ కాబట్టి మానసిక పూజ చాలా తెలివైన పూజ, అద్భుతమైన పూజ. మహారాజు గారు అందుకే మానసికంగా స్నానం పానం సమస్తం అనుకుని ఎదురుగుండా మట్టితో తయారు చేసిన లింగాన్ని పెట్టుకుని ఆ లింగానికి సమస్తోపచారాలు చేసి వీలుని బట్టి ధ్యానము పూజ చేసుకునేవాడు. వీలున్నంత వరకు ఓం నమశివాయ నమశివాయ అనేవాడు. అప్పుడప్పుడు ముద్రలు ప్రదర్శించేవాడు, అందులో ఆయనకి మురుగీ ముద్ర అని ఉంటుంది. ఇలా నెత్తి మీద పెట్టుకుని నమస్కారం చేయడం చాలా గొప్ప ముద్ర. ఇది మురుగీ ముద్రం ప్రదర్శయేత్తర ఉపాసనలో ఒక విధానం ఉన్నది. అలా చేస్తే శివుడికి పూర్తిగా ఉపచారములు చేసిన పుణ్యం వస్తుంది. అవన్నీ ప్రదర్శించేవాట. ఆపై కాసేపు ఇసుకలో పడుకునేవాడు. పడుకునేటప్పుడు కూడా లోపల పూజ సాగేది. ఆయన భార్య, ఈ సుదక్షిణుడి భార్య, ఆవిడ పేరు దక్షిణ. ఈయన సుదక్షిణుడు, ఆవిడ దక్షిణ. తత్పత్నీచ తదా సాధ్వీ దక్షిణ నామ విశ్రుత. దక్షిణ అని ఆవిడకి ప్రసిద్ధి, ఉత్తమురాలు. ఆవిడ కూడా భర్తతో కలిసి శ్రద్ధగా అర్చన చేసింది. ఇది గొప్ప వరమండోయ్. భర్త గారితో సమానముగా అదే భక్తితో ఆయన ఏం చేస్తే దాన్ని అనుసరించటం భర్తలకు గొప్ప వరం అన్నమాట. భర్తగారితో ఏ విషయంలోనూ సహకరించకుండా ఉండేటటువంటి భార్య కలిగి ఉండడం అంత దురదృష్టం మరొకటి లేదని ప్రపంచంలో శాస్త్రం. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండాలి, దానికి పట్టుదలను విడిచిపెట్టాలి. ఎవరో ఒకళ్ళు అవసరమైతే తగ్గుతూ ఉండాలి, ప్రేమతో ఒకళ్ళొకళ్ళు నడిపించుకోవాలి. అలా నడిపించుకోవడం ఈ సృష్టిలో గొప్ప ధర్మం. ఆ ఇద్దరు అటువంటి వాళ్ళు ఏకాగ్ర చిత్తంతో శంకరుణ్ణి సేవించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ రాక్షసుడికి భీముడికి అనుమానం వచ్చింది. ఈనాళ్ళు జైల్లో పారేసిన ప్రజలందరూ నాకు భక్తులవుతున్నారు తప్ప ఈ రాజుగారు, రాజుగారి భార్య, నీ భక్తులం అని నా దగ్గరికి రారు, నమస్కరించరు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాల్లో ఉన్న వాళ్ళకి రోజు దెబ్బరొట్లు పంపుతున్నాం కదా మనం, అవి తినేసి పడుకుంటున్నారా లేక ఏమైనా మనస్సు మార్చుకున్నారా అని ఒక ఇద్దరు భటులు, చూడండి ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పండి అన్నాడు. కాపల వాళ్ళకి లోపలికి చూసే అవకాశం ఉండదు, వాళ్ళకి పెద్ద పట్టించుకోరు. కాపల వాళ్ళు అంటే అలా కూర్చొని ఉండదు వాళ్ళ పని, ఎప్పుడు పీట మీద కూర్చోవడం మధ్య మధ్యలో అని కొనుకులు చేయటం అవే తప్ప సిబిసిఐడి వరకు చేరేవాళ్ళు. అందుకని ఇద్దరు చారుల్ని పిలిచి, రాజుగారు ఏమైనా మారాడా? మారాడా? వాడికి నేను వరం ఇస్తాను, లేదా నవిలి మింగేస్తాను. వెళ్ళి చూసి రెండుని పంపగా ఇద్దరు గోడచారులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే సమయానికి ఈ రాజుగారు మట్టితో చేసిన లింగానికి ఎదురుగుండా కూర్చుని రకరకాల ముద్రలు వేస్తున్నాడండి. అవి ముద్రలు వేస్తూ సాష్టాంగపడుతూ నమశివాయ అనడం వాళ్ళు చూశారు. ఈలోపు ఏం జరిగింది? ఈ దేవతలంతా చావుదెబ్బలు తినేసరికి ఈ భీమాసురుడి వల్ల వాళ్ళంతా గజగజలాడిపోయారు. పరమధర్మార్కుడు వాడు, సామాన్యుడు బాబు. వాడి అత్యాచారాలకు తట్టుకోలేక దేవతలంతా మహావేగంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ 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 రక్షించరగా, బ్రహ్మ నేను వరములు ఇస్తానండి కానీ వెనక్కి తీసుకోలేనండి. వరాలు ఇవ్వడం అంటే రిజిస్ట్రేషన్ లాంటిది, నా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్. మళ్ళీ ఒకే స్థలం ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేసే భూలోకపు దరిద్రపు డొంక తిరుగుడు రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి నేను వెనక్కి తీసుకోలేను, మనందరం కలిసి శివుడి దగ్గరికి వెడదాం అని వారిని వెంట పెట్టుకుని ఈశ్వర సన్నిధానానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. శంకరుణ్ణి భక్త మానస, వశంకరుణ్ణి దుష్ట మదాసురేంద్ర, నాశంకరుణ్ణి భక్తితో ప్రార్థించారు. ప్రభు, ప్రస్తుతం సుదక్షిణ మహారాజు తన భార్య దక్షిణతో కారాగేహంలో నానా రకాల బాధలు పడుతున్నాడు. ఇంకా ప్రజల కష్టాలన్నీ నేను చెప్పలేము. పాపాత్ముడికి మెజారిటీ ఇస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యింది. కాక ఆ మెజారిటీ అంతా బ్రహ్మగారు ఇచ్చేశారు. పైగా వాణ్ణి సంహరించాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి. లే, నీవే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు. అప్పుడు శివుడు, మహాత్ముల్లారా, మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. బ్రహ్మ విష్ణువు దేవతలు ఇంతమంది నా దగ్గరకు వచ్చి అడిగితే నేను కాదంటానా? కర్కటీ పుత్రుడు కుంభకర్ణుడి వల్ల పుట్టిన మహాబలశాలి అయిన భీముడు ఉపద్రవం సృష్టిస్తున్నాడని ఈ రుద్రుడికి తెలుసు. సమయం కోసం ఎదురు చూశాను. వాడు చేసిన తపస్సు మహాపుణ్యపూరితమైన తపస్సు, చాలా పుణ్యంతో కూడిన తపస్సు చేశాడు. పుణ్యం కొంత నాశనం అయితేనే మేము చంపగలుగుతాం. పుణ్యం ఉన్నంత వరకు వాడు ఏం చేయలేం. బ్యాంకులో డిపాజిట్ ఉన్నంత వరకు వాడు డబ్బు తీసుకునే అధికారం వాడుకున్నది. అలాగే వాడు ఆ పుణ్యం వ్యయం చేసేదాకా ఎదురు చూశాను. ఆ పాపాత్ముడు తాపస్సుల మీద, దేవతల మీద, మహాత్ముల మీద ఎప్పుడు అత్యాచారాలు మొదలుపెట్టాడో అప్పుడే వాడి పుణ్యం క్రమక్రమంగా తరిగిపోవడం మొదలయ్యింది. వాడు చేసిన పుణ్యం అంతా చివరకు వచ్చేసింది. మినిమం బ్యాలెన్స్లోకి వచ్చాడు వాడు. ఆ బ్యాలెన్స్ కూడా పోతుంది కొద్ది రోజుల్లో. అప్పుడు వాడిని సంహరిస్తాను. పాపాత్ముల్ని సంహరించడానికి కొంత సమయం రావాలి. మనం చూస్తున్నాం కదండి, ఎంతోమంది విర్రవీగిన వాళ్ళు చచ్చాక ఎముకలు దొరికా చేసిన పాపాలకు భగవంతుడే చేస్తాడనమాట. అంత దారుణమైన చావు ఇస్తాడు. అందుకే అనుక్షణం జాగరూకులమై ఉండాలండి. మనం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోతే ఏమవుతుంది? చచ్చిపోతాం. చచ్చిపోయేది కూడా దిక్కులేని చావు చేస్తాం. అప్పుడు ఏ దేవుడు కాపాడు? ఒక స్థాయి దాటిపోయాక పరమాత్మనికి చాలా కోపం వస్తుందిట. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏం లాభం అండి? అధికారం చేతిలోకి వస్తే ఏమిటో తెలియదు, కానీ పిచ్చి వేషాలు వేస్తారు, దాని ప్రభావం అనుభవిస్తూ ఉంటారు. ఎంతమంది యుగ యుగాలుగా అలా అయ్యారండి. మీరు రాముడి కథ అక్కడిదాకా వెళ్ళక్కర్లా, మన కళ్ళ ముందు జరగట్లే. ఎంతమంది చూస్తున్నాం మనం. ఇక వీడు పరమ బలవంతుడు, వీడు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావా? ఢామ్ అని తెల్లారేసరికి వాడు కనబడకుండా పోతున్నాడు. ఏ యాక్సిడెంట్ అవుతుంది? పచ్చడి పచ్చడైపోతాడు. దీనికి సమయం వస్తున్నది. కామరూపేశ్వరో రాజా మదీయో భక్త ఉత్తమః తస్మై బ్రూతేతి వై దేవాః కార్యం శీఘ్రం భవిష్యతి. కామరూప మహారాజు సుదక్షిణుడు పరమభక్తుడు నాకు. అతని భార్య దక్షిణ ఇంకా భక్తురాలు. ఆ దంపతులిద్దరూ ప్రస్తుతం చెరసాలలో నా లింగాన్ని తయారు చేసి పూజిస్తున్నారు. ఆ లింగ పూజ చేస్తున్న చోటికి మీరు రహస్యంగా వెళ్ళి ప్రాణం పోయినా సరే లింగ పూజ ఆపద్దు అని చెప్పండి. వాళ్ళ మీదే మీ భవిష్యత్తు ఆధారపడింది. ఎందుకంటే రేపో మాపో దుర్మార్గుడైన భీముడు చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడమని గోడచారుల్ని పంపుతాడు. ఆ గోడచారులు వచ్చి వాడు శివ పూజ చేస్తున్న విషయం వాడికి చెబుతారు. వాడు వచ్చి వాళ్ళని బెదిరిస్తాడు. అప్పుడు వాడు బెదరకుండా నిశ్చలంగా నన్ను తలుచుకుంటే వాడిని నేను చంపుతాను. ఈతడు, ఈ బ్రహ్మ తిన్నగా ఉండక మట్టి ముద్దలోంచి తేజస్సు బయటకు వచ్చి మాత్రమే వాడిని చంపుతుందని వరం ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడు మట్టి ముద్దతో శివలింగం చేశారు. ఆ మట్టి ముద్ద గట్టి ముద్ద అవ్వాలి, అందులోంచి నేను లేవాలి, వాడిని భస్మం చెయ్యాలి. కాబట్టి మీరు సుదక్షిణుడికి ధైర్యం చెప్పండి అనగా వెంటనే దేవతలు మహానందంతో చెరసాలకు వెళ్ళిపోయారు అదృశ్య రూపంలో. వెళ్ళి, మహారాజా, రేపో మాపో శివుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దుర్మార్గుణ్ణి చంపుతాడు, రాక్షసులు నీ మీద గూఢచర్యానికి వస్తారు, వాళ్ళు వచ్చి నీ మీద పడినా నువ్వు మాత్రం ఏమాత్రం బెసకవద్దు, నీ శివదీక్ష విడిచిపెట్టద్దు, శివపూజ విడిచిపెట్టద్దు, శివనామస్మరణ విడిచిపెట్టద్దు, చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వినేవాళ్ళు వివేకంతో ఉండాలి. ఎవడో వచ్చి మా మతంలోకి మారు, ఈ పూజ మారి అంటే మనం మారకూడదు, కాబట్టి నిన్ను ఇవాడు ఎంత భయపెట్టినా శివమతం మాని వాడి మతంలోకి వెళ్ళదు. ఆ దరిద్రపు మతం చండాలపు మతం, అది నీచ మతం, అది ఆ మతంలోకి వెళ్ళకు అని గట్టిగా నచ్చ చెప్పారు. ఇలా చెప్పి యయుశీఘ్రం నిజాశ్రమాన్ స్వర్గానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉంటే వాడు తంతాడు ఎక్కువసేపు ఉంటే, వాళ్ళ భయం వాళ్ళది. మరి ఇప్పుడు కామరూపదేశ మహారాజు సుదక్షిణుడు బ్రహ్మానందం పొందాడు, అమ్మాయ నా కష్టములు పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాడు అనుకున్నట్టు ఆయన. శివుడు కూడా ఏం చేశాడు, దేవతలకు వరం ఇచ్చిన వెంటనే శివలింగంలోకి వచ్చేసేటండో, ఏం అద్భుతం అండి, స్వభక్త నికటం గుప్తస్థస్థౌ రక్షార్థమాధరాత్, అతన్ని రక్షించడానికి ఏ క్షణంలో ఎక్కడి నుంచైనా రావడానికి వీలుగా మొత్తం చెరసాల గోడల్లో, చెరసాల కింద ఉన్న ఇసుకలో, శివలింగంలో అన్నిటా తాక్కున్నాడు. అంటే ఆ రాక్షసుడు ఎక్కడ ఏం పగలగొడితే అందులోంచి బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే కిందంతా ఇసుకే కదా, ఇసుక అంటే మట్టి కింద లెక్క ఆయన దృష్టిలో. అందులోంచి బయటికి రావడానికి వీలుగా పూర్వం నరసింహావతారం ఎలా అయితే మొత్తట అంతటా వ్యాపించిందో అలా వ్యాపించి ఉన్నట్ట సోలం పూచుకు రెడీగా. ఈలోపు ఇందాక మనం చెప్పుకున్నాక భీముడు ఏం చేశాడు, కాపలా వాళ్ళని గోడచారులు పంపాడు, మీరు వెళ్ళి రాజుగారు ఏం చేస్తున్నారో చూడండి అనగా వాళ్ళు వచ్చారు. వచ్చి రాజుగారిని పరిశీలించడానికి వీలుగా కాపలా వాళ్ళని పిలిచి చెరసాల తాళం తీయండి అన్నారు. కాపలా వాళ్ళు పెద్ద తాళం, తాటిగా ఎంత తాళం వేశారు దానికి అంకెంత, ఆ తాళం తీశారట. పూర్వకాలంలో ఇంతంత తాళాలు ఉండేవండి బాబు, అసలు చాలా కాలం చిన్నప్పుడు కూడా కొన్ని గుళ్ళల్లో ఉండేవండి ఇంతంత తాళాలు చూసేవాళ్ళం. ఈ మధ్యన ఒక ఆయన ఇంటికి గడియమో ఎంత ఉంది, తాళం ఎంత వేశాడు, జరిగింది పాప ఇక్కడ ప్రాణం వెండానికి వచ్చాడు. వాళ్ళ ఇంటి తలుపులు తాళమేమో పెద్దది కదా, ఇంత తాళం కదా, తాళం పగలగొట్టలేక వాడు ఏం చేశాడు, టిక్కును మొత్తం గడియ పీకేశాడు. తలుపులేమో పిచ్చి తలుపులు, లేదా వేప తలుపులేమో చేయించుకున్నాడు ఆయన పాపం. ఆ తలుపులు కూడా కుక్కలు అవి సామాన్యం, కుక్కలు గట్టిగా పెట్టుకోవాలి కానీ తాళం వేస్తే ఉపయోగం ఉంది, వాడు చాలా తెలివైన వాడు అనమాట. ఒక చిన్న టర్న స్క్రూ ఏదో పెట్టి ఇలా అన్నాడండి, కుక్కి ఊడొచ్చింది, తలుపుల వేసింది వేసినట్టుంది, వాడు లోపలికి ఎలా దూరిపోయాడు దూరిపోయాడు, ఈ గొళ్ళెం తీసేసి మొత్తం తాళం వేసింది ఉండగానే ఆ మొత్తం గొళ్ళెం పగలగొట్టి లోపలికి వెళ్ళి కొని పట్టుకుపోయాడు. ఇక చూడండి ఆయన గొల్లను గోల, తాళం కప్పే కాకుండా కొంచెం గొళ్ళెలు కూడా గట్టిగా వేసుకోవాలి, గొళ్ళెం గట్టిగా ఉంటేనే తాళాలు దృఢంగా ఉంటాయి. మరి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే తాళము వేసి తిరిగి కాదు ప్రభు, గొళ్ళెం మరిచితున్నట్టుగా అసలు గొళ్ళెమే మర్చిపోతూ ఉంటారు కొంతమంది. ఏదేమైతేనే లేండి, ఆ పెద్ద తాళం తీయించేట, తీయించి చారులు ఇద్దరు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఎదురుగుండా లింగం పెట్టుకుని ముద్రలు వేస్తూ పూజ చేస్తున్న రాజును చూశారు వాళ్ళు. ఏమిటి పూజ అంటే ఆయన మౌనంగా పూజ చేస్తున్నాడు మాట అట్లా, దాంతో వాడు కంగారు పడ్డారు. ఒకడక్కడ కాపలా ఉండి కేమచిత్తత్రగత్వాచ రాక్షసాయ నివేదితం, ఒకడు మాత్రం రాక్షసరాజు గారికి చెప్పడానికి వెళ్ళాట. ఎందుకని ఒకడు కాపలా ఉన్నాడు, నేను కాపలా ఉండకపోతే వీడు ఏం చేస్తున్నాడు ఏమిటో అని వాడికి భయం వేసింది, ఈ పూజ ఏమిటో అబ్జర్వ్ చేద్దామని ఒకడక్కడ ఉండి ఒకడేమో రాక్షసరాజు భీముడి దగ్గరికి వెళ్ళారు. భీముడు, ఏమిరా అడివి హడిలిపోయి వస్తున్నావు పరిగెత్తుకొస్తున్నావు అంటే, ఆ రాజుగారు ఏదో క్షుద్ర ప్రయోగం చేస్తున్నాడు, అదేదో విచిత్ర పూజ, మట్టిని ముద్ద చేశాడండి, దానికి ఏవో గీతలు గీశాడండి, అవేవో వేళ్ళు ఇలా పెడుతున్నాడు ఇలా తిప్పుతున్నాడు. రాజా కించిత్ కరోత్యేవం త్వదర్థం అభిచారికం అన్నాడు. అభిచారికం అంటే చేతబడి, ఒక ముక్కలు చెప్పాలి, ఏదో క్షుద్ర పూజ చేతబడి చేసేస్తున్నాడు, వాడు చాలా ప్రమాదకారుడిలా ఉన్నాడు. వాడు వేస్తున్నటువంటి ఆ ముద్రలకు అర్థం మాకు తెలియటం లేదు, కానీ ఆ ఎదురుగుండా ఉన్న మట్టిలోంచి ఏదో శక్తిని సృష్టించి నేను చంపాలనుకుంటున్నాడేమో అనగానే, ఓరి నాయనో నా మీదే ప్రయోగాలు అనుకున్నట్టు ఈయన హడిలిపోయి క్రోధావేశానికి లోనైపోయి, మహాతపస్యాలని పరాక్రమవంతుడైన నాకు ఈ చేతబడులో లెక్క, చేతబడి ఎలా ఉన్నా వాడికి బాగా ఒంటిబడి చేస్తాను, వాడికి బడితి పూజ చేస్తాను అని పెద్ద ఖడ్గం పుచ్చుకుని వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి మట్టిలింగం దగ్గర కూర్చుని శివశివ శంభో అని పాడుకుంటున్న రాజుగారు కనబడ్డారు. ఆ మూర్తిని చూస్తూ ఉండగానే ఇతనికి అనుమానం వచ్చిందనమాట. వెంటనే
రేరే పార్థివ దుష్టాత్మన్ క్రియతే కిం త్వయాధునా సత్యం వదనఖన్యాం త్వాం అన్యథా హన్మి నిశ్చితం.
ఎరా దుర్బుద్ధి దుష్టరాజా, ఏం చేస్తున్నావు? నిజం చెప్పు, లేదా చంపారేస్తాను. నిజం చెప్పావో బతికిపోతావు, లేదా ఈ కత్తితో నరికి పారేస్తాను. ఏమిటి పూజ అనగానే ఆయన ఏం మాట్లాడలేదు, అంటే మౌనంగా ఉన్నాను మాట్లాడనన్నాడు. ఈ మౌన వ్రతం ఉన్న వాళ్ళు పెద్ద హడావుడు చేస్తారంటాయి. ఆ పూట మౌనంగా ఉన్నారంటే అని ఇలాగ సైకిల్ చేసి మనం దుంప తెచ్చుతారు, అదో మౌనం. కానీ రాజుగారు అంతకు అందరగా ఏం చేయాలి, నేను చూశాను కదా మౌన వ్రతం అంటాడు, వాడికి ఏమిటో అరుస్తాడు అంటే అక్కడ దోమ వాలిందనో లేకపోతే ఏదైనా దూడ పాలు తాగుతుందో లేకపోతే వంటింట్లో ఏదో అవుతుందనో, ఇవన్నీ దృష్టిలో ఉంటే ఇంకా మౌన వ్రతం ఎందుకు? అంతకంటే గానవ్రతం పెట్టుకుంటే మంచిది, గార్ధవ గానవ్రతం. కాబట్టి వీడు ధిక్కరిస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాలి కనుక, అంటే నేను మౌనంగా ఉన్నాను మాట్లాడనన్నాడు. ఎవడెవరా నువ్వు, నా చెరసాలలో ఉంటూ నాకే మౌన వ్రతం ఉందని చెబుతావా? మాట్లాడకపోతే పోట్లాడాల్సి వస్తుంది, నీ తాట తీసేస్తానన్నట్ట. ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నాడు, ఒళ్ళు మండిపోయింది ఆయనకి. పెద్ద కత్తి చేతిలోంచి తీసి, మూర్ఖుడా, మా తండ్రి కుంభకర్ణుడు, నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇప్పటికి నాకు అర్థమైంది, ఇది శివలింగంలా కనబడుతోంది. ఇలాంటి శివలింగాలు పెకలించి అవతల పారేశాడు తెలుసా మా వాడొకడు. ఇంకా మా అసలు తండ్రి విరాధుడని ఉన్నాడు, శివలింగాన్ని కాళ్ళతో తల్లి పక్కకు విసిరేట. రావణాసురుడు శివ పూజ చేస్తే చేయొచ్చు, కానీ మా నాన్న కానీ మా తండ్రులు కానీ ఎవరూ ఈ పూజ చేయలేదు. ఈ శంకరుడి సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? యో మే పితృవ్యకేనైవ స్థాపిత కింకరో యథ, మా వంశంలో పుట్టిన పితృవ్యుడు అంటే మా తండ్రుల యొక్క వంశంలో ఒకడు పుట్టాడు, వాడి పేరు భస్మాసురుడు. వాడు ఆ శివుడిని ఎత్తిమే చేయి పెట్టకపోతే ఆయన అడిగిపోయి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు రా, ఏదో విష్ణువు మధ్యలో వచ్చాడు కానీ లేకపోతే ఈ పాటికి శివుడు బూడిద అయిపోయేవాడు, అప్పుడు బూడిద పూసుకునే అవకాశం మీకు అవసరం లేదు అని పళ్ళు పటపట కొరికి, ఇప్పుడే చూడు నీ శివుణ్ణి నిన్ను ఏం చేస్తానో, వీణ్ణి నమ్ముకుని క్షుద్రప్రయోగం చేస్తావా అని భయంకరమైన తన చేతిలో ఉన్న చంద్రహాస అన్న ఖడ్గాన్ని లింగం మీదకి విసిరాడు. విచిత్రం తెలిసిన మీకు, అంత పెద్ద కత్తి మహావేగంగా వచ్చి ఆ మట్టిలింగంలో గుచ్చుకుని మట్టిలింగం పెట్టిల్లను పగిలిపోయింది. అదేగా మట్టి మొత్తం పగిలి అందులోంచి రావాలి శక్తి, మరి వాడి కర్మ వాడి చేతులారా చేసుకున్నట్ట. ఈ కత్తి అలా తగిలిందో లేదో వెంటనే అందులో నుంచి మహానుభావుడు ఈశ్వరుడు భయంకరాకారంతో ప్రత్యక్షమయ్యాడు. పశ్య భీమేశ్వరోహంచ రక్షార్థం ప్రకటోభవం, నేనే భీమేశ్వరుణ్ణి, రెండు కారణముల చేత భీమేశ్వరుణ్ణి నేను. ఈ భీముడి పాలిటి మృత్యువుని, ఈ భీముడికి కూడా ఈశ్వరుణ్ణి. భీమము అంటే భయంకరత్వం, మృత్యువుకే భయం కలిగించే ఈశ్వరుణ్ణి నేను. ఇప్పుడు భీమేశ్వరుడు అనే పేరుతో ప్రత్యక్షమయ్యాను, కాసుకోరా మూర్ఖుడా అని ఆ కత్తిని చేత్తో పట్టుకుని రెండుగా విరిచి నోట్లో వేసుకుని అప్పడం మింగినట్టు మింగేశాడు ఆయన. శివుడికి ఇంకా వీడి పుణ్యం కొంచెం మిగిలిందిట, పుణ్యం పోయేదాకా యుద్ధం చేయాలి, కొద్దిగా పుణ్యం మిగిలినా ఆయన సంహరించడు, అందుకని వాడితో యుద్ధం చేశాడు. దాదాపు 4.5 గంటల కాలం వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది. చెరసాలు చాలా పెద్ద చెరసాలు కదా, వాడు బాణం వేశాడు, ఈయన బాణం మింగాడు, వాడు కత్తి విసిరాడు, కత్తి విరగొట్టుకు తిన్నాడు ఆయన, వాడు గద విసిరాడు తిన్నాడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఈ యుద్ధం వల్ల సముద్రాలు పర్వతాలు అన్నీ కంపించిపోయి అకాలంలో ప్రళయం వచ్చింది. వెంటనే నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నారదస్య సమాగత్య శంకరం దుఃఖదాహకం, దుఃఖాలు తొలగించే శంకరుడి దగ్గర నారదుడు ప్రత్యక్షమై ఇలా ప్రార్థించాడు. క్షమ్యతాం క్షమ్యతాం నాథత్వయా విభ్రమకారక, స్వామి తొందరగా మమ్మల్ని అనుగ్రహించు, నన్ను క్షమించి నా మాట విను. తృణే కశ్చ కుఠారో వై హన్యతాం శీఘ్రమేవహి, గడ్డి పరకం నరకడానికి గొడ్డలు కావాలా? ఎంత గడ్డి పరకుందిట, దాన్ని చేత్తో పట్టుకుని ఇలా పుట్టుకుని తెంపచ్చు, దాన్ని గొడ్డలతో కొట్టేట్టు వెనకటి కావడం. నన్ను క్షమిస్తానంటే నువ్వు చేస్తున్న పని అదే అనిపిస్తోంది అన్నాడు ఆయన. వీడు గడ్డి పెరక, ఈ గడ్డి పెరక మీదకి గడ్డికి గొడ్డలు ఎందుకు? ఈ దౌర్భాగ్యుని క్షణంలో చంపక ప్రభు. వీడంతకంతకి సంధ్యా సమయం పెరిగితే బలం పెంచుకుంటాడు, నువ్వు ఉఫ్ఫు అంటే చాలు ఎగిరిపోతాడు, హుంకరిస్తే చచ్చిపోతాడు. లేకపోతే ప్రజలంతా శివుడు కూడా ఒక సామాన్యుడిని చంపడానికి నానాయాతన పడ్డాడంటారు. పరమ పాపాత్ముడు వీణ్ణి, వీణ్ణి సంహరించు, మమ్మల్ని రక్షించు అనగా అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయన వీటిలో కొంత పుణ్యశేషం ఉండడం వల్ల ఇంతసేపు యుద్ధం చేశాను, ప్రతిదానికి కర్మశేషం అని ఒకటి ఉంటుంది, ఆ కర్మశేషం పోయేదాకా చంపక కాస్త ఉపేక్షించక తప్పదు, ఇక ఇప్పుడు పోయింది. వీడు చిట్ట చివరిసారిగా నా మీదకి ఆయుధం ప్రయోగిస్తూ శివుడు మూర్ఖుడు, శివుడు అనేవాడు లేడు, నువ్వు ఎవడో వేషధారి అన్నాడు. దాంతో కొంచెం మిగిలిన పుణ్యం కూడా పోయింది, ఇక వీడిని చంపడానికి నేనేం ఆలోచించక్కర్లా, చూస్తూ ఉండు అని వెంటనే ఆయన ఏం చేశాడు, హుం అని ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారంతో రాక్షసగణాలతో సహితంగా భీమాసురుడు భస్మైపోయాడు. దావాగ్ని అడవిని తగలబెట్టినట్టుగా పరమేశ్వరుడు హుంకారం నిశ్శేషంగా అందరినీ తగలబెట్టింది, భీముడు భస్మైపోయాడు. వాడి భస్మమంతా, ఇక్కడే గొప్ప విషయం తెలుసా, వాడు బూడిద అయిపోగానే వాడు బూడిద పైకి ఎగురొచ్చి పగిలిపోయిన శివలింగం మీద పడి లింగం గట్టిపడిపోయి లింగానికి వాడు అర్చన చేసినట్టు అయిపోయిందట. వాడి బూడిద లింగాభిషేకమైంది, వాడి శరీరం పగిలిన లింగం అతుక్కుని దాని మీద వాడి బూడిద పడగానే దౌర్భాగ్యుడు చచ్చినా వాడు అడ్డగాడిది కూడా, వాడి బూడిద శివుడి మీద పడటం ఏంటండి, ఎంత అదృష్టం అండి. దాంతో వాడు చచ్చి కూడా కైలాసానికి పోయాట. పాపాత్ములు ఎంత అదృష్టవంతులు అంటే పరమేశ్వరుడి చేతిలో మరణించి శివుడి సన్నిధానానికి వెళ్ళగలుగుతున్నారు. అందువల్ల పరమేశ్వరుడితో విరోధం కంటే ఆయన చేతిలో చావడం కూడా లాభం అన్నారు. అప్పుడు ఈశ్వరుడు చూసి తెరా, ఈ భీముడు భస్మై నా లింగానికి అభిషేకంగా పడ్డాడు, ఈ రోజు నుంచి నేను ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ కాష్టం బూడిదని పూసుకోవడానికి ఇష్టపడతా, అలా కాష్టం బూడిద నా మీద వేసి ఆ భస్మాన్ని శరీరానికి ధరించినటువంటి వాడికి భూత ప్రేత పిశాచాల భయం తొలగిపోతుంది, భూత ప్రేత పిశాచాది దూరతశ్చతతో వ్రజేత్, నన్ను భస్మంతో పూజించి ఆ భస్మం నుదుట ధరించిన వాడికి ఇక భూత ప్రేత పిశాచ బాధ ఉండదు, సమస్త దోషాలు తొలగిపోతాయి. నాకు భస్మం అంటే చాలా ఇష్టం, భూతి విభూతి ఐశ్వర్యము అని దీనికి చాలా పేర్లుంటాయి, ఇది ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, ఇది ఉన్న చోట శుభాలు ఉంటాయి, దీనిని ఒళ్ళంతా పూసుకుని జపం చేసేవాడికి జపం మీద నిష్ట కలుగుతుంది, నన్ను నమ్మిది పూసుకున్నటువంటి వాడు పూసుకున్న సమయంలో శరీరం విడిచిపెడితే వాడు నరకానికి పోడు. అందుకే పూర్వం రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద కొంత విభూతి వేసుకుని ఒంటికి విభూతి రాసుకు పడుకునేవారు. ఎందువల్ల, ఒకవేళ ఏ అదృష్టమో బాగుండి మంచం మీద ఉండగా మనం ప్రాణం విడిచిపెట్టాం, అప్పుడు మన ఒంటి మీద బూడిది ఉంటే గ్యారంటీగా వాడు నరకానికి వెళ్ళాడు. మీకు ఇదివరకు కూడా దేవీ భాగవతంలో భస్మ మహి చెప్పాను, నరక కుండమును కూడా స్వర్గంగా మార్చే శక్తి విభూతికి మాత్రమే ఉన్నది. అందువల్ల విభూతి పూసుకుని నిద్రపోండి, విభూతి పూసుకుని అర్చన చెయ్యండి, విభూతి పూసుకునే ఏ పనన్నా చెయ్యండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు భీమేశ్వరుడి రూపంలో. ఈ రోజు నుంచి ఈ డాకినీ ప్రాంతంలో నేను భీమశంకరుడు అనే పేరుతో లింగరూపంలో వెలుస్తాను. సుదక్షిణ మహారాజా, ఈ కారాగార స్థానంలో నా కోసం ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయి, వచ్చిన వాళ్ళంతా నిన్ను తలుచుకుని నీ భార్యని దక్షిణ సుదక్షిణులు అనే పేరుతో ఉన్న మిమ్మల్ని తలుచుకుని నా దర్శనం చేసుకుని సమస్త శుభాలు పొందుతారు, శోకం విడిచిపెట్టి విశోకం పొందుతారు, అశోకులు అవుతారు వాళ్ళు. నాయన మొదటి పూజ నువ్వే చెయ్యి, భక్తుడమైన నిన్ను అనుగ్రహించడం కోసం నేను లింగరూపం ధరించాను, ఈ తొలి పూజ మానవులు మీరు చెయ్యండి, కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలో ఉండి యుగాంతంలో తిరిగి నా జ్యోతిశక్తిని కైలాసంలో కలిపేస్తాను, ఇంతవరకు ఈ ఉన్న ఈ మట్టిలింగంలో అపూర్వమైన నా జ్యోతిని నింపుతున్నాను, ఎందుకంటే జ్యోతి ఉండబట్టి వాడు మరణించాడు కనుక ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అవుతుంది, ఇది భీమశంకర జ్యోతిర్లింగం అవుతుంది. ఈ లింగం ఆవిర్భావ ఘట్టము, నిన్ను నేను రక్షించిన విశేషాలు భక్తితో చెప్పినవాడు విన్నవాడు వీళ్ళంతా నా అనుగ్రహానికి పాత్రులవుతారు, సకల శుభాలు వాళ్ళకి కలగజేస్తాను అని ఈశ్వరుడు వరమిచ్చాడు. ఇది పరమ పవిత్రమైన డాకిని భీమశంకరుని కథ. నిజానికి సౌరాష్ట్రంలో సామనాథం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయిన్యం మహాకాలం, ఓంకారం అమలేశ్వరం, తర్వాత ప్రజ్వల్యం వైద్యనాథం చే అని ఉంటుంది నిజానికి, కానీ కథలో మాత్రం వైద్యనాథుడి గురించి చెప్పకుండా డాకిని భీమశంకరుడు గురించి చెప్పాడనమాట. ఈ విధంగా మనం సామనాథలింగం చెప్పుకున్నాం, శ్రీశైల మల్లికార్జునుడు చెప్పుకున్నాం, మహాకాళుడిని చెప్పుకున్నాం, ఓంకారం అమలేశ్వరం చెప్పుకున్నాం, ఇప్పుడు డాకిని భీమశంకరుడు గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ రేపు మాత్రం వారణాసి మహిమ వస్తున్నది, పరమ పవిత్రమైన అది ఎన్ని రోజులు చెప్పినా తరగదు, అయినప్పటికీ ఇక్కడ మనకి పరిమితులు ఉన్నాయి కనుక ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇందులో కొంచెం క్లుప్తంగా చెబుతాడు, కాశీఖండంలో ప్రత్యేకంగా చెబుతాడు. మొత్తం మీద జ్యోతిర్లింగాల కథ పూర్తయ్యేదాకా మాత్రం ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా శ్రద్ధతో రండి, విని తరించండి.